गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आनन्दैकरसप्रसारविलसनो मन्दस्मितास्यम् कृपापारेण निजभक्तमानसनवाम् भोजातवानोदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् कालीसमम् सद्गुरु ब्रह्मज्ञानमयो नमामि हनुमत्कालीप्रसादाह्वयम्। कृष्णो कमलपत्राक्षम् पुण्यश्रवणकीर्तनम् वासुदेवम् जगद्योनो नाविनारायणो हरो यत्र यत्र रघुनाथकीर्तनो तत्र तत्र कृतमस्तकाञ्जलिम् वाक्स्वारि परिपूर्णलोचनो मारुतो नमत राक्षसान्तकम्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीराधाकृष्णाभ्य नमः। అందరిలో ఆశీనులైన గురుదేవులకు నమస్కరించుకుంటూ మన ముకుందమాల పఠనం చేసుకుందాం.
చింతయామి హరిని వసంతతం మంద మంద హసితానాంబుజం చింతయామి హరిని వసంతతం మంద మంద హసితానాంబుజం నంద గోప తనయో పరాత నంద గోర తనయం పరాతరు నారదాది ముని బృంద వందితం నారదాది ముని బృంద వందితం
నయామి హరిమేవ సంతరణం
కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీ శమముషి భుజవీచ్యాకులే అగాధమాగ్యే హర సరసి విహాగాఖ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్య త్యజామి భవమరు పరిఖిన్నః ఖేదమద్య త్యజామి
మహానుభావులు కురుశేఖరాలు వారు నిరంతరం కూడా
చింతయామి హరిమేవ సంతతం
సతతం ఎల్లప్పుడూ కూడా హరిచింతనే చేసేవారు. ఆ హరి ఎలా ఉంటాడయ్యా అంటే నందగోపతనయం పరాత్పరం పరాత్పరుడైనటువంటి మహానుభావుడు వైకుంఠవాసుడు దిగి వచ్చి నంద యశోదలింట్లో ఉండి వాళ్ళని మురిపిస్తున్నాడు. వాళ్ళనే కాదు గోపికలందరినీ గోప బాలులందరినీ మనందరినీ కూడా మురిపిస్తున్నాడు ఆయన. అటువంటి మహానుభావుని నారదాది ముని బృంద వందితం నారరాజు మిగిలిందరూ కూడా వారు పైనుంచి చూస్తున్నారు సార్. ఎందుకని ఈయన ఈ లోకంలోకి వచ్చాడు కదా పరమాత్మ, ఆహా ఏవి నీళ్ళు చూపిస్తున్నావయ్యా, ఎంత ఇదిగా ఉన్నావయ్యా, వాళ్ళందరూ ఏ అదృష్టం చేస్తున్నారు అని చెప్పి మురిసిపోతున్నారట పైనుంచి వాళ్ళంతా చూస్తూ. దేవతలంతా చూస్తుంటే ఆయన ఎలా ఉన్నట్ట, మంద మంద హసితానాంబుజం, ఆయన తెలిసి క్రీ గంటితో అటు పైన చూస్తున్నాడు, ఇటు కింద చూస్తున్నాడు, అందరూ ఒకగా చూస్తున్నాడు. చూస్తూ ఆయన పక్కపక్కన నవ్వట్లేడు, చక్కగా మలయ మారుతం ఎలా చల్లదనంగా విసురుతుందో ఆ విధంగా ఆయన యొక్క ఆ నవ్వు అంత ఆనందంగా ఉందట. అటువంటి ముఖారవిందాన్ని ఈ కులశేఖరరావు వారు మనస్సులో ఆనందాన్ని పొందుతూ ఆయన ఒక సరస్సు దగ్గరికి వెళ్లారు. వెళ్లేసరికి ఏ రూపం అయితే మనస్సులో నిండి పొంది ఉన్నదో ఆ రూపం అక్కడ ఆ సరస్సులో ఆయనకి కనిపించింది. మరి సరస్సు అంటే ఎలా ఉంటుంది, నీళ్లతో నిండి ఉంటుంది. నీళ్లతో నిండి ఉండినటువంటి దాన్ని కృష్ణ రూపంలో ఎలా చూసావే అంటే యద్భావం తద్భవతి,
కాళ్ళు చేతులు కూడా కనిపిస్తాయి
అన్ని అంటే ఏమిటి, తను ఏ భావం అయితే ఆనందంతో పొందుతున్నారో ఆ పరాత్మరుణ్ణి ఆ రూపం అక్కడ ఆ నీళ్లలో చూశారు. ఎలా చూశారయ్య అంటే అందులో ఉన్నటువంటి ఆ తామర పువ్వులన్నీ కూడా ఆ శరత్కాలంలో తామర పువ్వులు వికసించి ఉంటే ఆ తామర పువ్వులన్నీ కూడా ఆయనకి చేతులుగాను పాదములుగాను ఆయన మనస్సులో వర్ణించుకుంటున్నారు వారు. ఆ తర్వాత కరచరణ
సరోజి
ఆయన ఈ చేతులు కాళ్ళుగా వర్ణించుకుంటూ
కాంతిమన్ నేత్రమీనే
ఇంకా ఎలా ఉన్నాయి అందులో ఈ చేపలు ఉన్నాయి ఆ సరస్సులో చక్కగా ఇలా కళ్ళు తెరుస్తూ మూస్తూ తిరుగుతున్నాయి అన్నమాట. ఆ చేపలు తిరుగుతూ ఉంటే ఆయన ఎలా వర్ణించుకున్నారు అంటే ఆ కాంతితో కూడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క నేత్రములు ఈ చేపలు ఏవైతే ఉన్నాయో మీనములుగా చక్క మీన చక్షు అన్నమాట. అటువంటి చక్షుగా చూసి ఆనందపడుతున్నారు ఆయన ఆ కళ్ళం చూసి. ఏది ఈ కరచరణములు తామర పూలతో కలిగినటువంటి వాడు ఈ ఇందులో ఉన్న చేపలన్నీ కూడా ఆయన యొక్క చక్షువులు కలిగినటువంటి వాడు, అందులో వచ్చిన అలలున్నాయే ఈ అలలన్నీ కూడా ఆయన భుజముల్లాగా భుజ స్కంధములు ఇలా కూర్చుంటే ఇలా అలలు ఇలా వస్తూ పోతూ ఉంటాయో అలా పోల్చుకున్నారు ఆయన. అలా పోల్చుకుని ఆయన ఇంకా ఏమిటి ఇలా పోల్చుకున్నట్టు ఈ పరమాత్మని చూస్తూ వెనక నేను ఏ సంసారంలో విసిగిపోయి ఎండలో విసిగిపోయి తాపం ఎత్తినటువంటి ఆ శరీరంతో దాహం అవుతున్నటువంటి ఆ కంఠంతో ఎండలో తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే మరి శ్రమ కలిగినటువంటి ఈ శరీరము అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ నీళ్ళుంటే బాగుండును, ఏమన్నా తాగితే బాగుండు, ఎక్కడ సరస్సు ఉంటే బాగుండు, అందులో కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది తాపం. అటువంటి తాపం ఏదంటే సంసార తాపం. ఇది ఒక్కటే కాదు బయట కలిగింది కూడా తనలో ఉన్నటువంటి తాపం సంసార తాపం. అవి ఏం చేస్తాడు అంటే అందులో దిగారన్నమాట సరస్సు. ఆయన ఆ కృష్ణుడు అనేటువంటి ఆ సరస్సులో పరమాత్మ ఆ సరస్సులో దిగి అది ఎంతో లోతుగా ఉంది, ఎంతో నీళ్లు తేటగా ఉన్నాయి.
ఆ తేజోజలోకం తేజస్సు అనే నీటి
తేజస్సు అనేటంటే ఆ నీరుని చక్కగా ఆయన పుచ్చుకున్నారట. ఆపీయతాం చక్కగా కడుపు నిండా పుచ్చుకుని ఆనందంగా పరమాత్మను చూస్తూ
శ్రమ అనేది
లేకుండా నిరంతరం కూడా ఆనందంతో పొంగి పొరలిపోతూ ఆ పరమాత్మనే చూస్తూ ఉండిపోయారట. అందుచేత ఆయన అనుకుంటున్నారు ఇంకా ఏమైనా సరే ఈ సంసారం అనేది ఈ బాధ అనేది నాకు అక్కర్లేదు, ఇప్పుడే చేజామి ఈ నిమిషంలోనే నేను వదిలిపెట్టేస్తా. అలాగక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే తపస్సు చేస్తూ ఉంటారు, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావంటే నాకు బిడ్డలు కావాలి స్వామి ఇచ్చాను పో అన్నట్ట. అయితే బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పాడు పరమాత్మ. అలాగే స్వామి అందుట ఆవిడ అంటే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పుట్టాడు కదా రమ్మనమని చెప్పి అడిగిందిట. అడిగాట పరమాత్మ. అంటే అన్నాడు, అందుట ఇప్పుడే కదా స్వామి బిడ్డ పుట్టింది, మరి వాడేమో ఆటల పాటలు చూసుకోకుండా ఎట్లా రాను, తర్వాత వస్తా. ఇలాగా సాకులు చెప్పుకుంటూ ఆ పిల్లవాడు మళ్లీ ముసలివాడు అయ్యేదాకా వీళ్ళు వాళ్ళతో పడి ఏడుస్తూ ఈ సంసారంలో పడి అలుక్కుపోతూ ఉంటారన్నమాట. అటువంటి అలదడింది అదంతా కూడా ఇప్పుడే వదిలేస్తాన్నారు. అత్యచర్యమే ఈ నిమిషంలోనే నేను వదిలేస్తా, ఎందుకని శ్రమంతా ఇప్పుడే పోయింది, ఆనందపడుతున్నాను, ఇంకా వెనక నేను అనుభవించినంతా కూడా వదిలిపెట్టేస్తాను అని చెప్పి అంతటి శాసించుకున్నారు ఆయనకి. ఆయన అటువంటి శాసనం భక్తి శ్రద్ధ జ్ఞానము కావాలనేటువంటి మహానుభావులందరం అందరూ కూడా అటువంటి దాన్ని తెలుసుకుని ఆనందపడి మనమంతా కూడా సుఖిద్దాం. అటువంటి ఆళ్వారికి సద్గురుదేవులకి నమస్కరించుకుంటున్నాం.
దత్తాత్రేయ మహర్షి, దత్తాత్రేయ మహర్షి చరిత్ర, ఆయన లక్ష్మీ అమ్మవారిని పట్టుకుని బయటకు వచ్చారు, అక్కడ వరకు చెప్పుకున్నామండి నిన్న. ఆయన ఆటలు పాటలు పాడుచూ లక్ష్మితో కామాలాపములు ఆడమొదలేడెను. అంత ముని బాలకులు అసహించుకుని ఈ దత్తాత్రేయుని విడిచి వెళ్లిపోయారు. నాటి నుండి దత్తాత్రేయుడు ఆంతరంగిక తపోధ్యాన పరుడై బహిరంగముగా మద్యపానము చేయుచు స్త్రీలోలుడైనట్లు నటించుచూ ఉండదొడిగిన మహాయోగులు తప్ప అన్యులాతని ఎరుగలేక మూఢాత్ములై మరలిపోజొచ్చిది. యోగ శ్రీయుతులకు వారికి హవ్యసేవనావసేవలు సమానమని సామాన్యులు తెలియగలరా? యోగి నెరుగుట యోగికే సాధ్యము కాని ఇతరులకు సాధ్యం కాదు కదా.
గురుదేవులు అంటూ ఉండేవారు, యోగే మెచ్చు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చు అంటూ ఉండేవారు. దీనికి ఇది అలవాటు, ఈ బురద అలవాటు. ఆ బురద అలవాటు అయ్యి ఆ మురుగుడు కంపులో ఉంటే పన్నీరు తీసుకువెళ్తే దానికి హాయిగా ఉంటుందా? చీ అవలు పెట్టండి ఈ కంపు నాకు బాగలేదు, అలా ఉంటుందన్నమాట. అందుకని యోగికి యోగిని యోగే తెలుసుకుంటారు, ఇతరత్ర వాళ్ళు తెలుసుకోలేరు. అంచేత ఈ మరి వారు ఏం చేశారు, ఆ లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని చక్కగా మద్యపానం చేస్తూ తూలుతూ లేస్తూ పరిగెత్తుతూ అటు పరిగెత్తుతూ ఎవడు పిచ్చివాని వలే, మరి ఇందాక చెప్పింది కదా అమ్మాయి బాలుని వలే పిశాచి వలే బ్రహ్మజ్ఞానులు అలా ఉంటారు. వారిని తెలుసుకోవటానికి మనం తెలుసుకోలేం, ఎందుకని ప్రపంచంలో చూసేటువంటి ఈ భావాలు ఆయన మీద కట్టి ఏ పిచ్చివాడు ఈయన దగ్గర మనమే ఈయనేం చెప్తాడో మనమే వింటాం అంటారన్నమాట. లేకపోతే ఏ పరిగెత్తున్నాడు ఈయన పరమాత్మ అవుతాడా అని ఇలాగా ఈ నిరీక్షిస్తున్న ఈ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ వికారాలు మొదలుపెట్టాడో ఆయన, వెంటనే వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇటువంటి మహర్షి పుత్రుడు ఏంటి ఈయన ఈ ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని హాయిగా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు, గంతులేస్తున్నాడు, చిందులేస్తున్నాడు, ఈయన వల్ల మనమేం పొందుతాం అనే భావంతో వీళ్ళందరికీ విసుగు పుట్టి వెళ్ళిపోతున్నారన్నమాట ఉన్న వాళ్ళందరూ కూడా. నిజంగా కూడా మనకు కూడా ఇట్లాంటివన్నీ జరిగాయి, ఎందుకని గురుదేవులు ఆసీనులై ఉన్నప్పుడు కొత్త వాళ్ళు ఎవరిన వస్తూ ఉండేవారు. చూడండి అయ్యా గురువు గారు ఉన్నారు కదా ఆశ్రమంలో, మేము దర్శనం చేసుకోవాలని వచ్చాము అని అంటే సరే వచ్చి కూర్చుండేవారు. వారు గురుదేవులు ఆసీనులై కూర్చుండేవారు. అప్పుడు గురువుగారు బోధన చెప్పేవారు, వారిని చూసి ఏమిటో అందరూ నన్ను అలా అనుకుంటారు, చూడండి నా క్రాఫ్ట్ చూడండి, నా చేతికున్న ఉంగరాలు చూడండి, నా మెళ్ళ గొలుసులు చూడండి, నేను వేసుకున్న ఈ లాల్చి ఈ సిల్కు లాల్చి ఈ దరి పంచ ఇవన్నీ చూస్తే నన్ను ఎవరన్నా గురువుగారు అనుకుంటారా, ఏమన్నా నమ్ముతారా అంటూ ఉండేవారు అన్నమాట. అంటే వాళ్ళకేంత మనసు వచ్చేదంటే ఓహో ఈయనేనా గురువు గారు అంటే మనకంటే కాస్త నాలుగు నగలు పెట్టుకున్నారు కొంచెం ఇదిగా ఉన్నారు అంతే కదా గురువు గారు అంటే లేచి వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. నమ్మకంటా లేచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ విధంగానే ఈయన కూడా ఎందుకని అలా ఉన్నప్పుడే తన యొక్క మనసు చెలించకుండా ఎవడైతే నమ్ముతాడో వాడే నిజమైన శిష్యుడు. లేకపోతే మరి అన్ని రకాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ శిష్యుడు నిలబడాలంటే ఎలా నిలబడతాడయ్యా? స్తంభానికి మోస దోసిన తర్వాత దాని చుట్టూరా గడబలు వేసి గట్టిగా కాంక్రీట్ చేస్తేనే ఆ స్తంభం నిలుస్తుంది, లేకపోతే ఎలా నిలుస్తుంది? అంచేత ఈయన అలా పరుగులెత్తుతూ ఉంటే పక్క వాళ్ళంతా కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటున్నారన్నమాట. ఏడు ఈయనకి చిత్తం అయింది, మనసు సరిగా లేదు, పిచ్చెక్కింది, ఎవరినో తీసుకొచ్చాడు, అసలు ఏమిటో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు దక్కింది, గంతులు వేస్తుంది అనే శాస్త్రానికి బయలుదేరినట్టుగా ఉంది ఈయన పని. ఈయన దగ్గర మనం ఎందుకు ఉండటం, ఈయన వల్ల మనమేం పొందుతాం అని చెప్పి అందరు కూడా వెళ్ళిపోయారు.
కనుక మహాత్ములైనటువంటి వారే వారి యొక్క మహత్తుని ఎరగగలరు, మిగతా వారికి ఏం తెలుసును?
వారి మహత్వం వారి యొక్క స్థితి వారికే తెలియాలి. ఎవరికి తెలుస్తుంది ఇంతని మనం
చెప్పాలి?
ఎవరని నిర్ణయింపగలమా? ఆయన నిర్ణయించడానికి మనం ఎంత వారం? ఏ పక్కన మనం పట్టుకుంటే మనకు అందుతారు వారు? ఏ విషయాల్లో అందుతారు? ఏ భావాల్లో అందుతారు అను క్షణము కూడా దగ్గర ఉన్నప్పటికి కూడా మనం తెలుసుకోలేము. వెనకాలే ఉన్నా తెలుసుకోలేము, సేవలు చేస్తున్నా తెలుసుకోలేము, బోధ వింటున్నా తెలుసుకోలేము. అంతటి గొప్ప స్థితిలో ఉన్నట్టు ఆ గురుదేవుని ఫలాలని మనం తెలుసుకోగలమా?
వాళ్ళంతే తెలుసుకోలేకపోయారన్నమాట. దత్తాత్రేయుడు జంబాధి రాక్షసులను చంపించుట. ఇట్లుండగా జంబాధి రాక్షస ప్రముఖులు ఇంద్రునిపై దండెత్తి దేవతలను ఓడించుచు అనేక విధముల బాధలు పెట్టుచుండిరి. ఒక సంవత్సరము ఆ రాక్షసులతో పోరాడి దేవతలు గెలవలేకపోయారు. అందుచే ఇంద్రాదులు భయపడి వాలకిల్యాది మహర్షులను గూర్చి గూడి తమ గురువగు బృహస్పతి కడకు వెళ్లి ఉపాయము చెప్పుమని కోరిది. బృహస్పతి ఆలోచించి, ఇంద్రాది దేవతలారా, నాకొక ఉపాయం తోచుచున్నది. అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుడను మహానుభావుడు కలడు. మీరు పోయి వానిని భక్తితో సేవించి భజించినచో అతడు మీకు ఉపకారము చేయగలడు. అంతకు మించి గత్యంతరము కానవచ్చుట లేదని చెప్పగా వెంటనే ఇంద్రాదులు గురువుని అనుమతి గైకొని అతివేగమున బయలుదేరిపోయి దత్తాత్రేయ ఆశ్రమమును సమీపించిరి.
ఇలా ఉండగా ఇంద్ర లోకానికి జంభాది రాక్షసులు, ఎప్పుడు కూడా రాక్షసులు ఎప్పుడైతే ఇంద్రుని కొట్టేసి ఆ రాజ్యం తీసుకుందామా అనేటువంటి భావమే వాళ్ళకి. రాక్షసులకి ఎంతమందో రాక్షసుల్ని ఇలాగే యుద్దంలో వాళ్ళు బాధలు పడటం, బ్రహ్మదేవుని వేడుకోవటం, లేకపోతే విష్ణుమూర్తిని వేడుకోవటం, మళ్లీ ఆ రాజ్యాన్ని పొందటం ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు జంభాది రాక్షసులైనటువంటి వాళ్ళు ఆ స్వర్గలోకానికి వెళ్లి వీళ్ళందరూ కూడా సంవత్సరం పాటు వారి దగ్గర యుద్దం చేశారట. యుద్దం చేస్తే వాళ్లతో వీళ్ళు గెలవలేకపోయారట. గెలవలేకపోయేసరికి వారు ఏం చేశారు? వాళ్ళకిల్యమౌనులు అనేటువంటి వారు, వాళ్ళకిల్యమౌని వారిని చూసి మన నారాయణ కోటలో వస్తూ ఉంటుంది. ఆ వాళ్ళకిల్యమౌనులు ఎలా ఉంటారంటే పొట్టిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు మహాజ్ఞానులు, మహాజ్ఞాన సంపన్నులు వాళ్ళు. అందుకని వీళ్ళేం చేశారు, వీళ్ళ శక్తి ఇంకా చాలదేమో అన్నట్టుగా ఆ జ్ఞానులు కూడా వెంటబెట్టుకెళ్లారు. వెంటబెట్టుకుని మరి వారి యొక్క గురువు గారి దగ్గరికి, బృహస్పతి వారి దగ్గరికి వెళ్లారట. వెళ్లి, స్వామి, ఇలా ఈ రాక్షసులందరూ కూడా మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు, సంవత్సరం పాటు వాళ్ళతో పోరాడాం కాని ఆఖరికి ఈయన వజ్రాయుధంతో కూడా గెలవలేకపోయారట ఇంద్రుడు. ఇలా బాధలు పడుతున్నాను స్వామి, మాకు ఉపాయం చెప్పండి అని చెప్పి వేడుకుంటే అప్పుడు బృహస్పతి వారికి ఒకటి తోచిందట. నాయన, దీన్ని రక్షించేవాడు ఎవరు లేడు ఇక్కడ, కాని మీరు మరి దత్తాత్రేయులు వారి దగ్గరికి వెళ్లి అక్కడ వారైతే మీకు ఈ అపాయంలోంచి ఉపాయాన్ని చూపగలరు. ఆయన చాలా గొప్ప మహానుభావుడు, ఆయన దగ్గర వెళ్లి వేడుకోండి, వేడుకుంటే మీకు చక్కగా అన్ని జరుగుతాయి అని చెప్పి బృహస్పతి వారు చెప్పేసరికి ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా దత్తాత్రేయుల వారి దగ్గరికి బయలుదేరారు, వచ్చారు.
అక్కడ దత్తాత్రేయుడు కిన్నర గంధర్వ గీయమానుడై లక్ష్మీ సమన్వితుడు తేజస్ సమజ్వలుడనై ఉండగాంచి దేవతలు అతిభక్తియుతులై మ్రొక్కిరి. దత్తాత్రేయుడును తన వికృత చేష్టలను చూపుచూ మద్యము తెండనగా వారు మద్యము కొనివచ్చి అతనికి అందించిరి. అతడు లక్ష్మితో దానిని త్రాగి గంతులు వేసి పారిపోదొచ్చను. ఇంద్రాదులు వాని వెనుదగిలి విడవకుండిరి. వారిచే అట్లా ఆరాధింపబడుచు దత్తాత్రేయుడు కరుణించి మీరు ఏ పనికే వచ్చి తిరిగి అని అడిగాను. వారిని జంభాసుని వృత్తాంతము చెప్పి రాక్షసులందరినూ చంపి దేవహితము చేయమని అతని ప్రార్థించిరి.
ఇక్కడండి గురువుగారు ఒకటి చెప్పేవారు ఏమిటయ్యా అంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్లేటప్పుడు ఆయన చాలా విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. అది అతి రహస్యం అన్నమాట, ఎవరికి చెప్పకండి, మీలో ఉంచుకోండి. అంత మాత్రంగా ఆయన మీకు సహాయం చేస్తాడేటువంటి వాళ్ళని మీరు మటుకు మనస్సు జారకండి, నిశ్చలంగా ఉండండి చెప్పి పంపించారు బృహస్పతి వారు. లేకపోతే మీరు కూడా ఇక్కడ కూడా చెల్లించేటటువంటి వారే. ఆ గురుదేవుడు చెప్పారు గనక ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి ఈయన దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఈయన ఎలా ఉన్నాడు, వారందరూ కూడా దేవతలందరూ వచ్చేసరికి గంధర్వకిం నరకిం పురుషులందరూ కూడా చక్కగా పాడుతున్నారు ఆడుతున్నారు, చక్కని సభలో కూర్చున్నాడు ఆయన. అంతవరకు ఆయన చూసేసరికి ఈయన మహావిష్ణువ ఎక్కడి నుంచి వచ్చారు ఈయన అన్నట్లుగా అందరూ కూడా చకితులైపోయి ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ వచ్చిన వారందరూ కూడా పోనీ ఆశ్చర్యపడిపోతుంటే ఆనందంలో ఉంచాడా, వెంటనే చెలించినట్టు లేచిపోయారు. ఆయన లేచిపోయి తండి తండి అదేమిటి ఆ సురాపానం తండి, అది కావాలి ఇది కావాలని గంతులు వేయటం మొదలు పెట్టేసరికి అసలు గిటికి వీళ్ళు కనుక్కున్నారు గనక మనస్సులో ఈ దేవతలు. వెంటనే సురాపానం పుచ్చుకుని ఆయన వెంట పరిగెత్తుకున్నారు. వీళ్ళు తీసుకోండి స్వామి తీసుకోండి, ఇంకోళ్ళైతే సురాపానం అడుగుతున్నారు కదా, ఈయన మనకేం చేస్తాడు అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. అంచేత వారు ఏం చేస్తున్నారు అంటే వారు వెంటే పడి తిరుగుతున్నారు. ఆ మహానుభావుడు వెంట అయ్యా ఇదిగో అయ్యా తెస్తున్నాం అయ్యా తెస్తున్నాం తీసుకోండి తీసుకోండి అంటున్నారట. ఆయన తాగుతున్నాడు, తాగటం అవతల పారేయటం ఎగరటం గంతులు వేయటం పిచ్చెక్కినట్టు అరవటం ఆ లక్ష్మీదేవిని ఆ అమ్మని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం ఆవిడతో సరసరలాపాలు ఆడటం ఒకటేమిటి అన్ని రకాలు చేయలేనటువంటి చేష్టలన్నీ కూడా చేస్తున్నారట. ఆయన చేస్తుంటే వీళ్ళు ఏమాత్రం కూడా చెల్లించటం లేదుట ఈ దేవతలు.
అప్పుడు అడిగారు ఆయన, మీరే పనికై వచ్చి తిరిగి అని అడిగాను.
ఎందుకు వచ్చారు ఆయన మీరంతాను, నాతో ఏం పని అన్నారు. అంటే ఏమిటి, మీరేమైనా పని చెప్పారంటే నేను ఇలా ఉన్నానే ఇంత చెల్లిస్తున్నానే నాకేమీ తెలియదే నా వల్ల మీకేమవుతుంది అనేటువంటి భావంతో ప్రశ్నించారు ఎందుకు వచ్చారు అని.
వారు జంభాసుని వృత్తాంతమును చెప్పగా అతడు అంటే దత్తాత్రేయులు వారు అన్నారు, నేను మద్యాసక్తుడను స్త్రీలోలుడను కర్మభ్రష్టుడను ఉన్మత్తుడను, నాకు ఆ రాక్షసులు గెలవలేను పొండు అని.
వెంటనే వీళ్ళ మనస్సు చెల్లించి వెళ్ళిపోతారేమో అని వీడి భావంతో ఆ జంబాజు రాక్షసులందరూ కూడా, స్వామి మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు, వాళ్ళని మేము గెలవాలంటే మీతో మాకు సహాయం కావాలి అని చెప్పి వీరు దేవతలు అడిగితే, ఓహో అలాగా రాక్షసులు ఎవరో నాకు తెలియదు, నేనా మధురాపాల మత్తుణ్ణి ఇంకా ఎన్ని రకాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ ఇటువంటి ఉన్నవాడిని నేను మిమ్మల్ని ఏం గెలిపిస్తాను, అసలు నా వల్ల మీకేమవుతుందయ్యా సహాయం, అసలు ఎందుకు వచ్చారు, పండి పండి అసలు పండి నన్ను నమ్ముకోకండి నాకేం తెలియదు అన్నట్లుగా నిరసించినట్లు మాట్లాడారు.
వారు దేవతలు, మహాత్మా నీవు విష్ణుడవు ఆద్యుడవు, నీతో నిన్న ఈమె ఇందిర, నీవు సత్యజ్ఞానానంద స్వరూపుడవు, నీకు విధి నిషేధములు లేవు, నీకన్నా సర్వసమర్థుడు ఇంకొకడు లేడు, మమ్ము రక్షింపుమని వేడుకొనిది. అంత దత్తాత్రేయుడు కరుణించి నన్ను మీరు తెలుసుకొంటిరి, దేవహితము కంటే నాకు కావలసినదేమున్నది, మీరా దైత్యులను యుద్ధ వ్యాజమున ఇతకు తోడితేండు, క్షణమాత్రంలో వారిని నేను పరిమార్తును అని వారిని పంపివేసిన.
ఇంత అనేక రకముల చేయించినట్టు ఈ పనులు చేస్తున్నప్పుడు కూడా దేవతలు నా వల్ల మీకేమవుతున్నాయ్యా పొండి పొండి అన్నప్పటికీ కూడా స్వామి అలా కాదు, మీరు మహానుభావులు, మీకు ఆది అనంతం అనేటటువంటిది లేదు. ఆత్మస్వరూపులు, పరమాత్మ స్వరూపుడు నువ్వు నాయన. ఇంకా నీ పక్కన ఉందే ఈ లక్ష్మీ, ఈవిడ లక్ష్మీదేవి మహాసాధ్వి. ఆ నువ్వు ఈ అవతారం ఎత్తి మళ్ళీ ఇక్కడికి వచ్చావు గాని నువ్వు తక్కువ వాడివి కాదు నాయన. మా అంటి అజ్ఞానులకి జ్ఞానాన్ని నేర్పేటటువంటి వాడివి. మా అంటి ఈ యుద్ధంలో ఈ అవకతవకలైన బాధల్లో పడినటువంటి వాళ్ళని మాకు చెయ్యతనిచ్చి మమ్మల్ని కాపాడతావనే నిన్ను నమ్ముకుని మేము వచ్చాం తండ్రి. నువ్వు తక్కువ వాడివి కాదు, మహానుభావుడివి, నీ వల్ల మాకు కావాలి అని. నీవు తప్ప మాకు ఇంకా ఇతరులు లేరు అని ఎప్పుడైతే మొక్కుకున్నారో అప్పుడు ఆయనకు ఆనందం కలిగిందిట. ఓహో, మీరు నన్ను తెలుసుకున్నారు. ఎందుకని పరమాత్మ వస్తువు ఏదైతే ఉందో ఆయన్ని తెలుసుకున్నప్పుడు ఆయన చెప్పిన బోధ గాని ఆయన చెప్పిన ఆయన నడక గాని మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏం అర్థమవుతుంది? అర్థమవుదు. అవక ఏమవుతాం? తల్లకిందులైపోయి చేయరాని పనులు చేసి అనవసరంగా అగర్తలో పడిపోతాం అన్నమాట. అంచేత ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకున్నారో ఆయనకు ఆనందం కలిగింది. ఓహో, నన్ను మీరు తెలుసుకున్నారు, చాలు. సరే అయితే ఆ రాక్షసుల యొక్క బారి నుండి మిమ్మల్ని నేను తప్పిస్తాను అని అభయస్తున్నారు. అప్పుడు ఆయన అంతవరకు మాట్లాడలే.
వెళ్లి ఆ రాక్షసుని ఇక్కడ
తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పి ఆయన వారికి ఉపాయం చెప్పారు.
దేవతలు ఒక్క పరుగున పోయి జంబాదులను యుద్ధమునకు పిలుచుకుని వచ్చిరి. జంభుడు ససైన్యుడై దత్తాత్రేయుని ఆశ్రమమునకు వచ్చి దత్తాత్రేయుని పార్శ్వముననున్న లక్ష్మిని చూచి కామమోహితుడై నెమ్మదిగా ఆమెను దొంగిలించి సిబికిలో నెక్కించుకుని మోయిచూ గెలిపోజొచ్చను. దత్తాత్రేయుడు ఇంద్రాదులను పిలిచి, లక్ష్మి దానవుల యొక్క శిరమెక్కినది అనగా ఇంకా వారిని విడిచివేయనన్నమాట. దాని మూలమున దైత్యులందరూ బలహీనులైరి. మీరు యుద్దము ప్రారంభించి వారిని దునుమాడు అని చెప్పను. దేవతలు పూర్వం వలేగాక క్షణములో రాక్షసులందరినూ చంపి దత్తాత్రేయుని స్తుతించి వెడలిపోయిరి.
ఇక్కడ గురువుగారు చాలా చక్కగా చెప్తూ ఉండేవారు అంటే ప్రతి క్షణం కూడా ఆవిడ గుర్తొస్తూ ఉంటారు అన్నమాట. దేంట్లోనూ కూడా ఏమిటి, జంబాది రాక్షసుల్ని అక్కడి నుంచి తీసుకురమ్మన్నారు. ఎవరు? దత్తాత్రేయులు. వారు ఎలా వస్తారు? వాళ్ళు యుద్దం అంటే వస్తారా? ఎక్కడికో అంటే వస్తారా? రాదు గనక వాళ్ళతో యుద్దం అక్కడే మొదలుపెట్టి అక్కడ వాళ్ళున్న చోట నుంచి యుద్దం చేసుకుంటూ యుద్దంతో నా దగ్గరికి రావాలని చెప్పారు. లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళు మహామూర్ఖులు. అంచేత మీరు యుద్దం చేసుకుంటూ వాళ్ళని తీసుకుని నా దగ్గరకు వస్తే అప్పుడు జరిగేదేదో మీరు చూద్దరు గాని అని చెప్పారు. చెప్పేసరికి ఈ దేవతలందరూ కూడా వెళ్లి ఆ జంభాది రాక్షసులతో మళ్లీ యుద్దానికి పోరి యుద్దం చేసుకుంటూ వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళని తీసుకొచ్చేసరికి ఆ రాక్షసుడు ఏం చేశాడు, రాగానే ఇక్కడ ప్రత్యక్షమై కనిపించేటటువంటి ఈ దత్తాత్రేయుడు వారి పక్కన అమ్మవారు కూర్చునింది కదా, శిబిరం మీద కూర్చునింది ఆవిడ. ఇక్కడ రాగానే ఆయన ఆ రాక్షసుడు యుద్దము మర్చిపోయాడు. దేవతలతో యుద్దం చేస్తున్నాడనే భావన పోయింది. ఆ అమ్మవారు చూసేసరికల్లా వాడికి కోరిక కలిగింది. కలిగేసరికి ఏమైంది, ఈ అమ్మ గబగబా అన్ని వదిలిపెట్టేసి ఈ శిబిరం మీద కూర్చున్నట్టు అమ్మవారిని లక్ష్మీదేవిని తీసుకుని నెత్తికెత్తేస్తున్నట్ట ఎత్తుకుని నెత్తి మీద ఎత్తుకుని ఆడుతున్నట్ట ఆయన. ఎప్పుడైతే లక్ష్మీదేవి నెత్తిన ఉందో అయిపోయింది వీడ పని. దరిద్రం వచ్చేసిందే, నానా కష్టాలు వచ్చేసాయి అన్నమాట. ఆ ఉపాయం చేసి వాళ్ళని రక్షించడానికి దత్తాత్రేయుల వారు ఇలా వాళ్ళని తీసుకురండి చెప్పారు.
ఇంకా యుద్దం చేసేయండి, మీరే నెగ్గుతారని చెప్పి పంపిస్తే వాళ్ళు
యుద్దం చేశారు. వారు నెగ్గారు, వీడు కాస్త
ఓడిపోయారు,
వాళ్ళని రక్షించారు. అందుకని దత్తాత్రేయుల వారి యొక్క అవతారం ఏమిటయ్యా అంటే దుష్ట రక్షణ, శిష్ట రక్షణ చేస్తూ వారు అటువంటి స్థితిని పొందింపజేసేటువంటి దత్తాత్రేయుల వారి చరిత్ర మరి ఇంకా ఉన్నది మనకి ఎల్లుండి దాకా ఉంటుంది. ఎందుకంటే మనకి
దత్త జయంతి
పూర్ణిమ రోజున కనుక ఇంకా చెప్పుకుంటూ ఉందాం.
హరి ఓం
తత్సత్.
ఓం సహనావతు సహనః సహనః సహ వీర్యం కరవావహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति 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 हरे।